சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
ஆறவ அத்தியாயம் 45வ ஸ்லோகம்.
ஸ்ரீ பகவானுவாச பார்த்த நைவேஹ நாமுத்ர விநாசஸ்தஸ்ய வித்யதே நஹி கல்யாண கிருத் கஸ்சித் துர்கதிம் தாத கச்சதி.
నిధిధ్యాసనం అనేటటువంటి సాధనం జ్ఞానయోగంలో ఒక మెట్టు. ఆ నిధిధ్యాసనం రెండు రకాలు, సమాధి అభ్యాసరూప నిధిధ్యాసనము అని, బ్రహ్మాభ్యాసరూప నిధిధ్యాసనం అని రెండు విధాలు. సమాధి అభ్యాసరూప నిధిధ్యాసనం అంటే ఒకచోట కూర్చొని ఒక ఆసన స్థితిలో కూర్చొని ఒక ప్రశాంతమైన స్థలంలో ఒక అనువైనటువంటి సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆత్మచింతన చెయ్యడం. మనం ఆత్మచింతన చేస్తాం. ఆ ఆత్మ అంటే ఏమిటని గురుముఖంగా శాస్త్రం చదివి తెలుసుకున్నాం. తెలుసుకున్న తరువాత 2వ అధ్యాయంలో చెప్పినటువంటి 11 నుంచి 25 శ్లోకాల వరకు ఆత్మ సత్య, ఆత్మ నిత్య, ఆత్మ బుద్ధ, ఆత్మ అకర్త, ఆత్మ అభోక్త, ఆత్మ అప్రమేయ, ఆత్మ అవ్యయ, ఆత్మ సర్వగత, ఇట్లా ఆత్మ లక్షణాన్ని గురించి తెలుసుకొని ఆ ఆత్మ నా నిజస్వరూపం అని తెలుసుకుందాం 2వ అధ్యాయంలోనే. తెలుసుకున్నప్పటికీ కూడా మనం ఇంకా అందులో తాదాత్మ్యం చెందలేదు అంటే దాన్ని నిధిధ్యాసనం చేయాలి. తిరిగి 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 మరల మరల మనస్సులో ఆ విషయాన్ని చింతన చేయాలి. ఆత్మ అఖండం అని ఆ వృత్తిని మనసులో తీసుకురావాలి. ఆత్మవృత్తే రావాలి, వేరే వృత్తి రాకుండా అఖండాకార వృత్తి, అఖండాకార ఆత్మాకార వృత్తి. ఆత్మ అఖండాకార వృత్తి కంటిన్యూస్ గా వస్తే దాన్ని సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అంటారు. మరి శాస్త్రానికి వచ్చిన తర్వాత శ్రవణం చేస్తూ మననం చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకొని గురువుగారు చెప్పే క్లాసులన్నీ వింటూ ఉంటే మనకు మరి కర్మలు చేయలేము, పూజలు చేయలేము, పునస్కారాలు చేయలేము, గుళ్ళకు వెళ్ళలేము అంతకు ముందులాగా. ఇప్పుడు మరి సమయాన్ని ఇక్కడ ఇస్తున్నాం కదా, సీడీలు వినాలి కదా, ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నోట్స్ రాయాలి కదా, మళ్ళీ ఇవన్నీ వినాలి కదా, క్లాసుకు రావాలి, పోవడానికి 3 గంటలు పడుతున్నది కదా, 2 గంటల క్లాసు, వెళ్ళడానికి గంట, రావడానికి గంట, 4 గంటలు మొత్తం. ఇంత సమయాన్ని దీనికి ఇస్తుంటే మరి ఆ పన్ను అవన్నీ తగ్గించుకున్నాను. ఇప్పుడు అవి చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గలోకానికి వెళతాం, బ్రహ్మలోకానికి వెళతాం, కర్మలు ఉపాసనలు చేస్తే. అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మ యువత సత్ అంటారు, చిత్ అంటారు, ఆనందం అంటారు, ఏమి అర్థం కావడం లేదు. కంటికి కనపడుదుట, దాన్ని తెలుసుకోలేముట, మనసుతో బుద్ధితో తెలుసుకోలేముట, ఇంకేమిటండి తెలుసుకునేది అని సందేహం వచ్చింది అర్జునుడికి. అక్కడ అవన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తే జ్ఞానయోగంలో, జ్ఞానయోగం పూర్తిగా అర్థం కాకపోతే మనిషికి స్వర్గం లోకము పోయింది, బ్రహ్మలోకము పోయింది, ఇక్కడ జ్ఞానం మోక్షము పోయింది, ఇది అర్థం కాక అప్పుడు ఈ మనిషి గతి ఏమవుతుంది అంటే సరిగా చదవక, సరిగా అర్థం కాక ఏదో కారణం వలన మనిషి చనిపోయినాడు అనుకోండి, శాస్త్రం పూర్తిగా అర్థం కాక. అటు కర్మయోగము వదిలిపెట్టుకున్నాడు, ఉపాసన యోగము వదిలిపెట్టుకున్నాడు, ఇటు జ్ఞానయోగము పూర్తిగా చేయలేకపోయినాడు, చదవలేకపోయినాడు, అర్థం చేసుకోలేకపోయినాడు, నిధిధ్యాసనం కూడా చేసినా నిష్ట రాలేదు. అప్పుడు ఆ మనిషికి ఏ గతి? శుక్లగతి క్యాన్సిల్, కృష్ణగతి క్యాన్సిల్, అగతి మోక్ష క్యాన్సిల్. అప్పుడు అధోగతేనా వాడి గతి అని అడుగుతాడు అర్జునుడు. అడిగితే కృష్ణ పరమాత్మ అంటున్నాడు, కాదు, నెవర్. అట్లా ఎప్పుడూ అతనికి నాశం అనేటువంటిది ఉండదు, పతనం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అతను కళ్యాణ కార్యాన్ని చేశాడు. కళ్యాణం అంటే ఏమిటి? ఇక్కడ మోక్షానికి సోపానాలు వేసుకున్నాడు, మెట్లు వేసుకున్నాడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్. ఏ వ్యక్తి అయినా సరే శుభమైనటువంటి మంగళ స్వరూపమైనటువంటి మంగళ కార్యమైనటువంటి జ్ఞాన యోగానికి వచ్చిన తర్వాత ఆ కర్మయోగం ఉపాసనా యోగాలన్నీ చేయడం వలనే ఇక్కడికి వచ్చాడు. ఆ పుణ్యం ఇక్కడ తీసుకొచ్చింది. అది బ్రాడ్ ఫార్వర్డ్. కర్మయోగం అంటే సేవ చేయడం, అందరికీ ఇంట్లో పెద్దలకు సేవ చేయడం, సమాజానికి సేవ చేస్తూ చేస్తూ చిత్తశుద్ధిని పొంది దైవారాధన చేసి ఏదో ఉపాసన ధ్యానం చేసుకుంటాం వల్లనే నువ్వు ఇక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత ఇది కూడా పెద్ద యజ్ఞం లాంటిదే. ఇది మహా పెద్ద యజ్ఞం ఈ పూజ. ఈ జ్ఞాన యజ్ఞానికి వచ్చిన తర్వాత ఇది మంగళకరమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ జ్ఞాన యజ్ఞాన్ని మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం విని 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 నిధిధ్యాసనం చేసేటప్పుడు ఫలితం పొందకుండా మరణించినప్పటికీ కూడా ఆ ఫలితం అతనికి అతన్ని వదిలిపెట్టదు. ఆ ఫలితం ఉంటుంది, ఎక్కడికి పోదు. సీల్ వేసినట్టే. సీల్ వేస్తే అక్కడ ఏంటి బ్యాంకులో పెట్టుకుంటారు, అదేంటి డబ్బులు పెట్టుకునేది లాకర్. ఆ లాకర్ కూడా సేఫ్టీ ఉందో లేదో కానీ ఈ కళ్యాణ కృత్ ఏదైతే జ్ఞాన యోగం ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ జ్ఞానం ఉన్నదో, కొంచెం పూర్తిగా నిష్ఠ రాకపోయినా కూడా సంపాదించుకున్న పవిత్రమైన జ్ఞానం ఉన్నదే, అది వచ్చి లాకర్ లో పెట్టినట్టు సీల్డ్ అనమాట. దుర్గతి ఉన్న గచ్చతి, దుర్గతిని పొందడు, అధోగతిని పొందడు, పతనం కాడు. కానీ ఆ వ్యక్తి తర్వాత జన్మలో ఆ యొక్క సంస్కారాన్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. బ్యాంక్ లో కూడా పుస్తకం ఇది రాస్తారు, ఏమిటది బ్రాడ్ ఫార్వర్డ్, బిఎఫ్ బ్రాడ్ ఫార్వర్డ్. వెనకాల పేజీలో ఉన్న అమౌంట్ మొత్తం ఇన్ని పేజీలోకి వస్తుంది. అయ్యో పేజీ మారిపోయిందండి, నా డబ్బులన్నీ పోయినాయి అంటారా? పైన రాస్తారు బ్యాలెన్స్. ఆ వెనకాల పేజీలో ఉన్నదంతా ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ లెక్కకు వస్తుంది. అవునా? అదే సేమ్ ఇక్కడ కూడా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. హే పార్థ, ఇహ అముత్ర వినాశం తస్యన విద్యతే. ఈ ప్రపంచంలో ఇక్కడ ఉంటున్నప్పుడు కూడా అతన్ని ఎవరూ నిందించరు. జ్ఞాన యోగంలో ఉన్న వ్యక్తిని, జ్ఞాన సాధనలో ఉన్న వ్యక్తిని శిష్టాలు అంటే గొప్పవాళ్ళు మహాత్ములు ఎవరూ కూడా అతనిని నిందించరు, అతనిని ఇంకా పొగుడుతారు కూడా. కొంచెం సాధనలో ఉన్నా కూడా ఆ పూర్తిగా లేకపోయినప్పటికీ కూడా మంచి పని చేస్తున్నాడు, శాస్త్రం చదువుతున్నాడు, వేదాంతం చదువుతున్నాడు, ఉపనిషత్తులు చదువుతున్నాడు, ఇవన్నీ చదువుతున్నాడంటే ఎంత సంతోషపడతారు అందరు. ఈ ఇక్కడ ఉంటున్నప్పుడు కూడా అతనికి మనశ్శాంతి ఉంటుంది, మనస్సు చాలా శాంతంగా ఉంటుంది అతనికి. ఇహ ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు కూడా నాశం అనేది ఉండదు. అముత్ర పైలోకాలలో కూడా అతనికి ఎప్పుడూ కూడా నాశం ఉండదు, ఎందుకంటే జ్ఞాన సంపద అతని దగ్గర ఉన్నది. కాకపోతే నిష్ఠ రాలేదు, కానీ జ్ఞాన సంపద ఎక్కడికి వెళ్ళలేదు కదా, సంపాదించుకుంది ఎక్కడికి పోతుంది? కనుక నహ న విద్యతే తస్య. ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి? ఈ గీత ఉపనిషత్తులు చదువుతున్నటువంటి వ్యక్తికి అని అర్థం. అంతేకాకుండా తర్వాత చెప్తున్నారు, అప్పుడు ఆ వ్యక్తి అలా గనక చనిపోతే అందరికీ జ్ఞాన నిష్ఠ రాదు కదండి. మనుష్యాణం సహస్రేషు, ఏ కోటి మందిలోనో ఏదో కొద్ది మందికి వస్తుంది. ఈ జీవులు కూడా ఇక్కడ ఇప్పుడున్న జీవులందరూ కూడా క్లాసులు ఎన్ని జన్మ జన్మల జన్మల పుణ్యం చేసుకుంటే ఇక్కడికి వచ్చారు ఇన్ని ఈ క్లాసులు తెలుసా? మనం అనుకుంటాం నేను ఇప్పుడే పుట్టాను అనుకుంటాం. తల్లి ఈ శరీరానికే జన్మనిస్తుంది కానీ సూక్ష్మ శరీరానికి జన్మనివ్వలేదు తల్లి. సూక్ష్మ శరీరం జన్మ జన్మ జన్మలుగా వస్తూ ఉన్నది, ఆ సంస్కారాన్ని తీసుకుంటూ ఈ శరీరంలో ఇప్పుడున్నది. అందుకని పోయిన జన్మలో అతను భగవద్గీత విని, వేదాంతం విని, ఉన్నాడు, విన్ని 50 సంవత్సరాలు విన్నాడు అనుకోండి ఉదాహరణకి, లేకపోతే 60 సంవత్సరాలు విన్నాడు, విన్నా కూడా పిల్ల జిల్లా సంసారంతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఏదో వినేవాడు కాస్త, సరిగా విన్న 60 సంవత్సరాలు జీవితంలో కొంత తెలుసుకున్నాడు. నెక్స్ట్ జన్మలో పుట్టగానే 60 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ అది చేయబోతున్నారు కృష్ణ పరమాత్మ. ఆ జ్ఞానం ఇట్లాగే వచ్చేస్తుంది. ఎలా వస్తుందట చూడండి, తర్వాత 41వ శ్లోకంలో చెప్తున్నారు.
ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే.
ఆ జ్ఞాన యోగంలో ప్రవేశించి కొంతకాలం చదివిన తర్వాత జ్ఞానం పూర్తిగా పొందకుండా ఒకవేళ మనిషి మరణిస్తే ఆ వ్యక్తి పుణ్యలోకాన్ ప్రాప్య, పుణ్యలోకాలకు వెళతాడు, అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉంటాడు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ అంటే పుణ్యమైనటువంటి కర్మలు చేయడం వల్ల పొందినటువంటి లోకం పుణ్యకృతాన్ లోకాన్. పుణ్యకర్మల వలన అశ్వమేధ యాగం, అన్నదానం, గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం, ఇవన్నీ పుణ్యకర్మలే కదా. అదేవిధంగా ఈ జ్ఞాన యజ్ఞం అనేటటువంటి కర్మ కూడా ఇది చేయడం వలన ఈ పుణ్యకర్మలంటి వలన పుణ్యలోకాలకు వెళతాడు. ప్రాప్య ఆ లోకాలకు వెళతాడు, పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలకు వెళతాడు. సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక అనేక రకాల లోకాలకు వెళతారు వాళ్ళు. అక్కడ శాశ్వతి సమాహ ఉషిత్వా అక్కడ అనేక సంవత్సరాలు జీవిస్తారు. ఉషిత్వ అంటే జీవిస్తారు, వాసం కృత్వా అంటే అక్కడ ఆ పుణ్య ఫల అనుభవాన్ని అనుభవిస్తారు. అక్కడ చేసుకున్న పుణ్యం ఉన్నది కాబట్టి అక్కడ అనుభవిస్తారు వాళ్ళు, ఆనందంగా ఉంటారు ఆ లోకాలలో. అక్కడ నివసిస్తూ ఆ లోకాల్లో ఆనందంగా ఉంటారు. తర్వాత శాశ్వతి సమాహ, ఎన్ని సంవత్సరాలు అంటే చాలా సంవత్సరాలు. సమాహ అంటే సంవత్సరాలు, సమా సమే సమాహ, చాలా సంవత్సరాలు జీవిస్తారు అని అర్థం. ఆకారంత స్త్రీలింగ సమాశబ్ద, సమా సమే సమాహ ద్వితీయ విభక్తి బహువచనం. అనేక సంవత్సరములు శాశ్వతి అంటే ఏమిటి, చాలా దీర్ఘకాలం అని అర్థం. అక్కడ నివసించి తర్వాత అటువంటి వాళ్లకు ఒక పేరు పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఎవరైతే ఈ జ్ఞానం పొందకుండా చదువుతూ చదువుతూ మధ్యలో చనిపోతారో వాళ్ళందరూ యోగ భ్రష్టులు అని అర్థం. యోగ స్థానం పొందకుండా అంటే జ్ఞానం నిష్టని పొందకుండా భ్రంశమైంది ఆ శరీరం, వదిలిపెట్టారు వాళ్ళు. అంతేగాని పొందిన జ్ఞానం పోలే ఎక్కడికి, కానీ భ్రంశం అంటే స్థాన భ్రంశం అంటారు దాన్ని, యోగ భ్రష్ట అని పేరు. వాళ్ళని ఏమంటారు కృష్ణ పరమాత్మ, యోగ భ్రష్ట. ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత కొంతకాలం బాగా అనుభవించి అభిజాయతే ఆ యోగ భ్రష్టుడు పూర్వజన్మలో నిష్ట పొందనటువంటి జ్ఞానయోగ సాధకుడు తిరిగి మరుజన్మలో యోగ భ్రష్టుడిగా జన్మిస్తాడు. ఆ పుట్టిన అతనికి పేరు యోగ భ్రష్టుడని పేరు. క్రిందటి జన్మలో సరిగ్గా అర్థం చేసుకోలేకను, పూర్తిగా సాధన చేయలేకను ఉన్నాడు కదా, అతను ఇప్పుడు మళ్ళీ పుట్టినప్పుడు యోగ భ్రష్ట, యోగ భ్రష్టుడిగా పుడతాడు. ఎక్కడ పుడతాడు అన్నాడు, యోగ భ్రష్ట అభిజాయతే పుడతాడు. ఎక్కడ పుడతాడా, ఎక్కడ పడితే అక్కడ పుట్టడు. 2 స్థలాలు చెప్తాను, 2 ప్లేసెస్ చెప్తాను ఎక్కడ పుడతాడు, అక్కడే పుడతాడు. లేక ఇక్కడ కానీ అక్కడ కానీ ఏమిటా 2 అంటే, ఇందులో ఒకటి చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో మరొక చోటు. శుచీనాం శ్రీమతాం గేహే, గేహే అంటే గృహంలో వారింటిలో. ఎవరింటిలో అంటే శుచీనాం, సంస్కారవంతులైనటువంటి, ఆస్తికులైనటువంటి, దైవభక్తి కలిగినటువంటి శుచి అంటే అది అర్థం. నీట్ గా ఉంటుంది వాడి ఇల్లు, చాలా క్లీన్ గా ఉండే వాళ్ళ ఇల్లు అని కాదర్థం. మనస్సు నిర్మలంగా దైవభక్తితో ఆచార సంపన్నులైనటువంటి వారింటిలో పుడతాడు, శుచీనాం, ధార్మికుల ఇంటిలో అని అర్థం. ధర్మం వెళ్ళి విరుస్తూ ఉంటుంది వాళ్ళింట్లో. ధర్మపరులై ఉంటారు, దైవభక్తి పరులై ఉంటారు, సంస్కారవంతులై ఉంటారు, విద్యావంతులై ఉంటారు. అంతేకాదు శ్రీమతాం, ఆ సంస్కారంతో పాటు ధర్మంతో పాటు వాళ్ళు ధనవంతులు కూడా అయి ఉంటారు, కోటీశ్వరులు అన్నమాట. అటువంటి కోటీశ్వరుల ఇళ్లలో ఏ కోటీశ్వరులైతే, ఇప్పుడు మన లోకల్ కోటీశ్వరులు కాదు, వీళ్ళంతా అధర్మపరులు చాలా మంది, అంతా మాఫియా గ్యాంగ్, కోట్లు కోట్లు సంపాదించుకొని పెట్టుకున్నారు వాళ్ళు కాదు మనం చెప్పేది. ధనవంతులు ప్లస్ ధార్మికులు, ధనం ధర్మం రెండు ఉంటాయి వీళ్ళ దగ్గర. శ్రీమతాం అంటే బాగా ధనవంతుల ఇళ్లలో, ఏ ధనవంతులైతే ధార్మిక పరులై ఆస్తిక పరులై భగవద్భక్తితో ఉంటారో, సత్సం అంటే సత్కార్యాలు చేస్తూ ఉంటారు, సంస్కారంతో ఉంటారు, విద్యావంతులై ఉంటారు, వాళ్ళ ఇళ్లలో పుడతాట. ఆహా ఎంత బాగుంది. అలా పుట్టగానే ఏమవుతుందంటే మనం తెలుసుకోవాలి ఇక్కడ, తర్వాత చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. అలాంటి వాళ్ళిళ్లలో పుడితే అన్నానికి లోటు ఉండదు, దేనికి లోటు ఉండదు. స్టార్టింగే విత్ గోల్డెన్ స్పూన్, అంత తినడానికి అన్ని ఆయాలు సర్వెంట్స్ మొత్తం అందరూ చూసుకుంటారు బంగారంలాగా ఆ వ్యక్తిని. ఆనందంగా ఆహారమైనా వస్త్రమైనా నీడైనా అన్ని కూడా పరిపూర్ణంగా లభిస్తాయి. ఎందుకంటే ఆ చేసుకున్న పుణ్యం వలన ఇక్కడ పుడతాడు. యోగ భ్రష్ట శుచీనా శ్రీమతాం గేహే అభిజాయతే, అర్థమైంది కదా. ఇది ఒక ఆప్షన్, ఇది సంభవిస్తుంది. రెండో రకంగా కూడా పుట్టచ్చు, ఆ యోగ భ్రష్టుడే ఇంకొక చోట పుడతాడు. ఇంకొక యోగ భ్రష్టు, ఒక యోగ భ్రష్టుడైతేనే ఇట్లాంటి ఇళ్లలో పుడతాడు, మరొక యోగ భ్రష్టుడైతే ఎక్కడ పుడతాడంటే చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. ఈ రెండు పాసిబిలిటీస్ అన్నమాట, పుడితే ధార్మికులు ఆస్తికులైనటువంటి శ్రీమంతుల ఇళ్లలోనైనా పుట్టాలి, లేదా బీదవాళ్ళు సంస్కారవంతుడు, ధనం లేదు కానీ విద్యావంతులు, ఉపాసకులు, నిష్ట గలవాళ్ళు వాడి ఇళ్లలో పుడతారని చెప్తున్నారు ఇప్పుడు 42లో. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. చాలా ముఖ్యమైన శ్లోకాలు. అథవా అలా కాకుండా అంటే శ్రీమంతులు సంస్కారవంతులు అంటే వాళ్ళందరూ క్రిందటి శ్లోకంలో చెప్పిన వాళ్ళు. ఆ తల్లిదండ్రులకు పుడతాడు యోగ భ్రష్టుడు, తల్లిదండ్రులు విద్యావంతులు కాదు, తల్లిదండ్రులకి అంత జ్ఞానము లేదు, కానీ తల్లిదండ్రులు ఈ యోగ భ్రష్టుడికి బాగా ప్రోత్సాహించి చదివిస్తారు. వాళ్ళు చాలా సంస్కారవంతులే, ఆస్తికులు, దైవ చింతనాపరులు, కానీ వాళ్ళు తల్లిదండ్రులు బోధించలేరు ఈ యోగ భ్రష్టుడికి. కానీ ఇప్పుడు అథవా మరొక విధంగా చెప్పాలంటే, అథవా లేకపోతే అలా అన్నా పుట్టాలి, లేకపోతే తేజస్ యోగి అంటే ఇక్కడ మునులు, తల్లి తండ్రి జ్ఞానులై ఉంటారు, తండ్రి అన్నా జ్ఞానవంతుడై ఉంటాడు, ఆత్మజ్ఞాని అయినటువంటి తండ్రికి అటువంటి తల్లిదండ్రులకి సంతానంగా పుడతాడట. సంస్కారం ఉంది, దైవభక్తులు చింతనాపరులు, జ్ఞానము ఉన్నది, కానీ శ్రీమంతులు కాదు, ధనవంతులు కాదు, బీదవాళ్ళు చెప్తున్నారు. యోగినామేవ కులే ధీమతాం కులే, యోగినాం ధీమతాం కులే ఏవ భవతి యోగ భ్రష్ట అభిజాయతే. మనం సప్లై చేసుకోవాలి. ధీమతాం అనేది ముఖ్యం ఇక్కడ. యోగినాం అంటే కర్మయోగినాం, కర్మయోగం చేసేవారు అంటే పంచమహాయజ్ఞాలు పూజలు పునస్కారాలన్నీ చేస్తూ అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు అని అర్థం. శాస్త్రపరంగా విధి నిషేధాలను పాటిస్తూ ఉన్నవాళ్ళు అనుష్ఠాన పరులు, ఆచార్య ఆచార ఆచార సంపన్నులు అని అర్థం. అంతేకాదు ధీమతాం అంటే బుద్ధిమతాం, ధీ అంటే బుద్ధి, బుద్ధి అంటే జ్ఞానం. వీళ్ళకి జ్ఞానం కూడా ఉన్నది, ఆత్మజ్ఞానం. కిందటి దాంట్లో తల్లిదండ్రులకి ఆత్మజ్ఞానం లేదు, ధనవంతులు సంస్కారవంతులు. కానీ ఇక్కడ ధనం లేదు, తల్లిదండ్రులకి జ్ఞానం ఉన్నది. సన్యాసుల దగ్గరికి వెళుతుంటారు ఇప్పుడు పిల్లల్ని తీసుకొని, అక్కడ వాళ్ళు సన్యాసుల దగ్గర తీసుకుపోరు, సన్యాసుల దగ్గరికి తీసుకుపోకుండా కాలేజీల్లో చదివిస్తుంటారు. వాడికి సంస్కారం ఉండి కాలేజీకి పోకుండా మఠానికి పోతాడు, అది వేరే విషయం. అక్కడ తల్లిదండ్రులు పంపిస్తారు మఠానికి, అక్కడ వాడి సంస్కారం వల్ల వెళ్తాడు. ఇక్కడ తల్లిదండ్రులే, తండ్రే జ్ఞాని అవ్వడం వల్ల తండ్రే విద్యను బోధిస్తాడు. మనం తైత్రీయ ఉపనిషత్తులు చూసినట్టుగా భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ. తండ్రే గురువు, తండ్రే ఆత్మవిద్యను బోధిస్తాడు. క్రిందటి శ్లోకంలోనేమో జనకుడు, జనక మహారాజు యోగ భ్రష్టుడయి పుట్టాడు, రాజవంశంలో పుట్టాడు, శ్రీమంతులు ఇళ్లలో పుట్టి ఆయన జ్ఞాని అయిపోయినాడు. అశ్వపతి మహారాజు, వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ ప్రీవియస్ శ్లోకంలో ఎగ్జాంపుల్ జనక, వీళ్ళందరూ ఇక్కడ భృగు మహర్షి, వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరూ ధనవంతులు కాదు, అయినప్పటికీ కూడా ఆ పేదరికాన్ని వాళ్ళు జ్ఞానానికి ఉపయోగించుకున్నారు. పేదరికం ఉన్నప్పటికీ కూడా అది తపస్సుగా మార్చుకున్నారు వాళ్ళు. ధనం లేకపోయినా కూడా విద్య అనేటువంటిదే నిజమైన ధనంగా భావించి ఈ మునులు తపస్సు చేసే ఋషులందరూ కూడా ఏం ధనం ఉంది వాళ్ళ దగ్గర, ధనమేం లేదు కదా, అయినా కూడా విద్యా సంపన్నులు వాళ్ళు, విద్య వాళ్ళ ధనం. అదే చెప్తున్నారు ఇక్కడ, ధీమతాం యోగినాం అంటే జ్ఞానవంతుల ఇళ్లల్లో పుడతాడు వాళ్లే జ్ఞానులు. ఇళ్లలో ఏ ఇంట్లో పుడతాడో ఆ ఇంట్లో వాళ్లే జ్ఞానులు. అయితే ఇంక బయటికి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళక్కర్లేదు, గురుకులానికి వెళ్ళక్కర్లేదు, క్లాసు కోసం బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే గురువు గారు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు. నాన్నే గురువు, గురువే నాన్న, ఎంత అడ్వాంటేజ్ చూడండి. 24 అవర్స్ క్లాసు, పిలిస్తే క్లాసు, మనకైతే వారానికి ఒక రోజే. అదే ఇంట్లో ఉంటే, అందుకని మీరు చదువుకొని మీ పిల్లలకి చెప్తే ఎంత అడ్వాంటేజ్ కదా, క్లాసు వెళ్లే పని లేదు, బయట ఇంట్లోనే కూర్చొని వినొచ్చు అట్లన్నమాట. యత్ ఈదృశం జన్మ, కానీ చెప్తున్నారు చూడండి, ఇది క్లాజ్, పుడితే శ్రీమంతుడు ఇళ్లలో పుడతాడు ఆ యోగ భ్రష్టుడు. సంస్కారం అనేటువంటిది ఇద్దరిలో సమానమే, అక్కడ ధనవంతులు ఇక్కడ బీదవాళ్ళు. ఇక్కడ వీళ్ళకి జ్ఞానము ఉన్నది, వీళ్ళు కర్మయోగులు, వాళ్ళు కర్మయోగులే, సంస్కారం ఉంది కానీ వాళ్ళకి జ్ఞానం లేదు. అక్కడ ధనం ఉన్నది, ఇక్కడ ధనం లేదు. అక్కడ జ్ఞానం లేదు, ఇక్కడ జ్ఞానం ఉన్నది. ఆ తల్లిదండ్రులకి జ్ఞానం లేదు, ఈ తల్లిదండ్రులకి జ్ఞానం ఉన్నది, ఆత్మజ్ఞానం ఉన్నది. అది తేడా. అయితే ఏమిటయ్యా ఎందుకు ఈ రెండు రకాలు చెప్తున్నావంటే, ఈదృశం జన్మ దుర్లభం, ఇలా తండ్రే గురువుగా రావడం, తల్లిదండ్రులే జ్ఞానవంతులే ఉన్నటువంటి తల్లిదండ్రులు పుట్టడం అనేది చాలా దుర్లభం అర్జున, రేర్లీ, ఎక్కడో గాని జరగదు, వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్. తల్లి తండ్రి జ్ఞానులై ఉండి ఆయన పుట్టడం చాలా రేర్. క్రిందటిది దుర్లభం, అలా పుట్టడం కూడా దుర్లభమే. మళ్ళీ యోగ భ్రష్టుడిగా ఉన్నత కులంలో పుట్టడం, ధనవంతుల ఇళ్లలో పుట్టడం అనేది అంత తేలిక కాదు. అక్కడ పుట్టడము దుర్లభమే, దానికంటే దుర్లభం ఇది, దుర్లభతరం అన్నాడు కంపారిటివ్ డిగ్రీ. అది దుర్లభం అని మనం అప్లై చేసుకోవాలి. ఇది దుర్లభతరం, చాలా చాలా కష్టం. అలా పుట్టడం కష్టం అనేది క్రిందటి శ్లోకం. ఇక్కడ శ్లోకం అలా పుట్టడం, తండ్రి జ్ఞానుడై జ్ఞాని అయిన తండ్రికి పుట్టడం చాలా చాలా కష్టం. చూసారా? అయితే ఏం చేయమంటారు? ఇప్పుడు పుట్టాడు యోగ భ్రష్టుడు, పుట్టాడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడా? చిన్న వయసులోనే ఆధ్యాత్మిక సంపదతో వెలుగుతాడు. అది విషయం. ఈ జన్మలో ఇప్పుడు మన కళ్ళ ముందు ఎవరైతే 15 సంవత్సరాలకి ఆధ్యాత్మిక చింతన మొదలు పెడతారో వాళ్ళంతా కూడా యోగ భ్రష్టులు. అది లెక్క. క్రిందటి జన్మలో 60 సంవత్సరాలు పూర్తి చేసి జ్ఞానం పొందకుండా ముసలితనం వచ్చేసి వార్ధక్యం వచ్చి 60, 70, 75కి మరణించాడు అనుకోండి. క్రిందటి జన్మలో ఆ 75 ప్లస్ 75 అంటే 25 నుంచి 75కి ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. అంటే 50 సంవత్సరాలు ఆధ్యాత్మిక చింతనలో ఉండి 50 సంవత్సరాలు వచ్చాడు. ఇప్పుడు ఆ 50 సంవత్సరాల జ్ఞానం పూర్వజన్మ జ్ఞానం, ఇప్పుడు ఈ జన్మ 15 సంవత్సరాలు, మొత్తం ఎంత? 65 సంవత్సరాల జ్ఞానం ఉన్నది. అర్థమైందా? అందుకని టకటకటక ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటాడు. ఎప్పుడూ కూడా గురువు గారు చెప్పేది అట్లాగే జీర్ణించుకుంటాడు. 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి 25కి అహం బ్రహ్మాస్మి అని జ్ఞానం వచ్చేస్తుంది. కష్టపడకుండా, శ్రమ పడకుండా, ఎందుకంటే సాధన చతుష్టయ సంపత్తి అక్కడే అయిపోయింది. మహావాక్యం తత్వమసి విన్నాడు, అహం బ్రహ్మాస్మి విన్నాడు, అంతకుముందే క్లాస్కి వెళ్ళి అటెండ్ అయ్యి అదంతా జ్ఞాపకం వస్తుంది. ఆ సంస్కారం వీళ్ళని స్పిరిచువల్ ప్రాడిజీ అంటారు. స్పిరిచువల్ ప్రాడిజీ ఎవరెవరైతే ఈ జన్మలో వివాహం చేసుకోకుండా వాళ్ళకి పిల్లల్ని కనాలి, పెళ్లి చేసుకోవాలి, ధనం సంపాదించాలి, ఇల్లు కావాలని కోరిక ఉండదు. ఎందుకంటే పూర్తి అయిపోయినాయి అన్ని కిందటి జన్మలోనే. కిందటి జన్మలో పూర్తి అవడం వలన చిన్నప్పుడే జ్ఞానాని కోసమే తహతహలాడుతుంటుంది ఆ మనస్సు. దాని వలన ఏమవుతుందంటే వైరాగ్యం ఉన్నది కదా, కిందటి జన్మ వైరాగ్యం బ్రాడ్ ఫార్వర్డ్. అందుకని ఈ యొక్క ప్రాపంచిక విషయాల మీద ఎటువంటి వాటి మీద కోరిక అన్నదే ఉండదు అస్సలు. అందుకని చిన్నప్పుడే కాషాయం చూడంగానే ఇష్టపడతారు. శంకరాచార్య వారు ఏమిటైనా 11 ఏళ్ళకి 13 ఏళ్ళకి ఎంత జ్ఞానం, మహానుభావులు ఇక్కడ మనం కళ్ళ ముందే ఎంతో మంది చూస్తున్నాం. మనం చిన్న వయసు నుంచే గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండానే ఆ జ్ఞాన జ్యోతి వాళ్ళకి జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళి అర్థమైపోయి వాళ్ళు బోధిస్తుంటారు. కారణం ఏమిటి? అర్థమైందా? ఇప్పుడు అందుకని వాళ్ళు జ్ఞాన వృద్ధాహ అంటారు. వయసులో వృద్ధులు కాకపోవచ్చు కానీ జ్ఞాన వృద్ధాహ, జ్ఞానంలో వాళ్ళు వృద్ధులు అని అర్థం. కిందటి జన్మలో జ్ఞానం ఇప్పుడు కలిసి వస్తూ ఉన్నది గనక అది ఇది కలిపితే ఇప్పుడు మనకంటే వాళ్ళు జ్ఞాన వృద్ధులే కాదా? అందుకని మనం గురువుని ఎందుకు పూజిస్తాం అనేది అర్థమైందా? ఇప్పుడు వయసు చిన్న పెద్ద అని కాదు. ఇక్కడ జ్ఞాన వృద్ధులకి మనం నమస్కారం చేస్తాం. ఇక్కడ వయోవృద్ధులకని కాదు. పూర్వజన్మ సంస్కారం ఉన్న వాళ్ళు ఈ ప్రాపంచిక లంపటలో పడకుండా, ఈ ప్రాపంచిక లంపటలో కోరికలు వ్యామోహాలకి లోను కాకుండా ఆ జ్ఞానం కోసమే ఆ వెలుగు ఆ జ్యోతి అన్నమాట. అంటే ఆ యొక్క ఆత్మ జ్ఞానం కోసమే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ దాంట్లోకి రావడం అనేది దుర్లభతరం. చాలా వేర్ అలా ఉండి వాళ్ళు చదవంగానే ఏమవుతుంది, వాళ్ళు బోధించడానికి వాళ్ళకి శక్తి వస్తుంది. అలా బోధించగలిగినప్పుడు ఒక శాస్త్రం మాట్లాడుతున్నప్పుడు అనర్గళంగా మాట్లాడేస్తారు. ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఎట్లా వచ్చింది, 4 సంవత్సరాల్లో చదివి చదివి ఉన్నాడు, అదంతా గుర్తుకొస్తుంది. ఎక్కడో విన్నట్లే ఉంటుంది. వింటూ ఉంటే గురువుగారి దగ్గర ఇవన్నీ తెలిసిన విషయాలే కదా, ఎక్కడో విన్నానే అని గుర్తుకొస్తుంటుంది. అంత తేలిగ్గా అర్థమైపోతుంది. అదే మామూలు వాళ్ళకైతే ఒక మాట అర్థం కావడం లేదు, కష్టంగా ఉంది అంటారు, అది ఇది అంటారు. అందుకని మనిషి జీవితం, మనస్సు ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి. అహంకారం, గర్వం, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలకి లోనైతే మనిషికి జ్ఞానం రాదు. ఆ జన్మలో పోయిన జన్మలో ఏ ఎక్కడ లోపం ఉన్నదో, ఏ సాధన చతుష్టయ సంపత్తిలో ఎక్కడ లోపం ఉన్నదో ఏమో, అందువల్ల డిలే అయిపోయింది. చూసారా నిష్ఠ అనేది? అయితే ఏమన్నారు కృష్ణ పరమాత్మ, దుర్గతిం న గచ్చతి. అంతేకాని నిష్ఠ రాకపోవచ్చు, కానీ జ్ఞాన ఫలాన్ని అప్పుడు పొందలేకపోయినాడు కానీ ఇప్పుడు పొందుతాడు. అటువంటి వాళ్ళు గురువులు అవుతారు ఈ జన్మలో. గురువులు అవి శాస్త్రాన్ని నిష్ఠతో, అంటే వాళ్ళకి శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులై ఉంటారు. బ్రహ్మ జ్ఞానం అనేది వాళ్ళకి కరతలామలకం, ఇంకా అందులో ఎటువంటి సందేహం ఉండదు. ఇది పరమ సత్యం అనేటటువంటి ఒక జ్ఞానంతో వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కనపడడం చాలా చాలా అరుదు. ఎవరికైనా అట్లా కనపడి వాళ్ళు కనుక చదవగలిగితే వాళ్ళు మహా అదృష్టవంతులు, వాళ్ళు కూడా యోగ భ్రష్టులు కాకుండా ఆ జన్మలోనే జ్ఞానం పొందితే సరే, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ బర్త్ ఎట్లాగో ఉన్నది. అంటే చదివితే నష్టం లేదు. చూడండి, వస్తే జ్ఞానం వస్తుంది మోక్షం, లేకపోతే నెక్స్ట్ జన్మ ఎట్లాగో వస్తుంది, ఎక్కడికైనా పోదు కదా మోక్షం. అంటే జ్ఞాన యజ్ఞం అన్నిటికంటే చాలా గొప్పది అని అర్థం. తర్వాత శ్లోకం 43.
తత్ర సంబుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన.
మనకి ఈ విషయాలన్నీ తెలియాలి అంటే భగవద్గీత చదివితే కదా తెలుస్తుంది, మామూలు మనుషులకు తెలియదు. ఈ శాస్త్రం చదివిన వాళ్ళకే చక్కటి చింతన ఆలోచన వస్తుంది. అది శ్రద్ధగా ఎంత గురుభక్తి ఎంత శ్రద్ధతో చదివితేనో వస్తుంది, కానీ లేకపోతే రాదు. అది కూడా శాస్త్ర మాటకి అంకితం అయిపోవాలి. అలా అయిపోయినప్పుడే మిగతావన్నీ కూడా సెకండరీ, అది ప్రైమరీ కాకూడదు. ఇది ప్రైమరీ కావాలి. కానీ చాలా మందికి ఇది సెకండరీ, శాస్త్రం సెకండరీ. ఏదో కాలక్షేపం పుణ్యం వస్తుంది మంచి పని అని చెప్పి వస్తారు, కానీ అది ప్రైమరీ. కుటుంబము, వ్యవహారము, పిల్లలు, సంసారం, సంపాదన, ఇల్లు, ఆస్తి పాస్తి ఇవన్నీ కూడా ప్రధానం. ఇది ఒక పక్కన ఏదో కష్ట పుణ్యం సంపాదించుకున్నాను, హరిత ఉంటుంది వాళ్ళకు కూడా, కానీ పూర్తి ఫలితం ఉండదు. ఆ సుఖ శాంతి అనేవి పూర్తిగా వాళ్ళు పొందలేరు. చిత్తశుద్ధి వస్తుంది వాళ్ళకు కూడా, వాళ్ళకి కూడా కొంచెం మనశ్శాంతి వస్తుంది, కొంచెం పుణ్యాన్ని సంపాదించుకుంటారు, కానీ పోస్ట్ పోన్ చేస్తున్నారు ఆత్మజ్ఞానాన్ని. కానీ కొంతమంది మాత్రం అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వాటికి అధిక ప్రాధాన్యతనివ్వకుండా మనస్సుని సమయాన్ని దీనికి ఇచ్చేవాళ్ళు, వైరాగ్యం వివేకంతో ఉన్నవాళ్ళు దీనికి ఇస్తే ఈ జన్మలోనే వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు చూడండి, కృష్ణ పరమాత్మ పదాలు మాటలు ఏ గురుముఖంగానో చచ్చేవి కాదు. ఈ గురుముఖం అనేది ఒక పైప్ లైన్, ఓవర్ హెడ్ ట్యాంక్ పైన ఉంది. పైప్ నుంచి వస్తున్నాయా నీళ్లు, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తున్నాయా? పైపు తిప్పుతాం ఇక్కడ, తిప్పంగానే నీళ్లు పైపు నుంచి వస్తున్నాయా అని అంటాం. పైన ట్యాంకులో ఉన్న నీళ్ళు పైపుల నుంచి వస్తాయి. చిన్నపిల్లవాడికి అయితే తెలియదు, అబ్బా పైపుల నుంచి వస్తున్నాయి నీళ్ళు అనుకుంటాడు. పెద్ద అయిన రాదే కదా మనకు తెలుస్తుంది, దీనిపైన ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకులో నీళ్లు ఉన్నాయి, ఆ ట్యాంకులో నీళ్లు ఉండడం వల్లనే పైపుల నుంచి వస్తున్నాయి. తెలుస్తుందా లేదా? అదేవిధంగా గురువు అనేవాడు పైప్ లైన్ ఓపెన్ చేస్తే గురువు చెప్తున్నారు అనుకోకూడదు, సాక్షాత్ భగవంతుడి వాక్యం గురుముఖంగా వస్తుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ లో నుంచి నీళ్ళు వస్తున్నట్లుగా గురువు అనే పైప్ లైన్ గుండా ఓవర్ హెడ్ ట్యాంక్ పరమాత్మ వాక్యాలు వస్తున్నాయి బయటికి అనేటువంటి జ్ఞానం ఉన్నంతసేపు మనకు ధోకా లేదు. అలా లేకపోతే మాత్రం మనం పట్టు తప్పామని అర్థం, ట్రాక్ తప్పింది అని అర్థం. అంతటి శ్రద్ధ కావాలి. అందుకని భగవంతుని ప్రార్థించాలి, నాకు పరిపూర్ణమైనటువంటి శాస్త్రం మీద భక్తిని, ఎటువంటి అడ్డంకు లేకుండా ఈ శాస్త్ర మాటలో ఉన్నటువంటి పరమ సత్య జ్ఞానాన్ని నేను పొందేటట్లుగా నన్ను అనుగ్రహించు అని చెప్పి భగవంతుని ఒక్కటే కోరుకోవాలి. నిజమైన వేదాంతిక స్టూడెంట్ ఏం కోరుకుంటాడు? ఇదే ఇదే కోరుకోవాలి. ఇంకేముంది కోరుకోవడానికి? ఇది కోరుకున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. ఇది తెలివితేటలంటే అచ్చి పిచ్చి అయితే ఏం చేస్తాడు? అవన్నీ అడుగుతాడు. నాకు ఇల్లు ఇవ్వు, నాకు కారు ఇవ్వు, నాకు అబ్బాయిని ఇవ్వు, మా అమ్మాయిని ఇవ్వు, మా అమ్మాయికి అబ్బాయిని, మంచి అల్లుడిని ఇవ్వు, మంచి కోడల్ని, ఇవన్నీ ఆయన చూసుకోడా? నువ్వు అడగవలసింది అడగలేకపోతే నన్నే కావాలని కోరుకుంటున్నాడు ఈ భక్తుడు, జ్ఞానమే కావాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ భక్తుడికి అన్ని గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తాను నేను. ఏమిటి అన్ని? అమ్మాయి పెళ్లి, అబ్బాయికి పెళ్లి, ఉద్యోగం, చదువు, ఇల్లు, వాటి అన్ని ఆయనే చూసుకుంటాడు. ఎవరు చెప్పారు? నేను చెప్పలే, కృష్ణుడే చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషామిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను చూసుకుంటాను వాళ్ళకేం కావాలో, కానీ విశ్వాసం ఉండాలిగా ఆయన వార్త మీద, ఆయన మాట మీద విశ్వాసం ఉండాలి కదా. అది భక్తి అంటే ఆ విశ్వాసమే భక్తి. అప్పుడేమవుతుంది, ఆ వ్యక్తి ఎప్పుడైతే యోగ భ్రష్టుడు జన్మిస్తాడో, ఇక్కడ పుట్టిన తర్వాత ఇంకా ఈ ప్రపంచం ఇంకేం కనపడదు. అసలు ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి నేను వచ్చాను అనేటువంటి జిజ్ఞాస పెరుగుతుంది. దేనికి ఆటంకం లేకుండానే తన మార్గంలో నిరాటంకంగా వెళ్ళిపోతాడు. ఏ పనికి ఇబ్బంది కలిగించాడు, అన్ని చేస్తున్నట్లే ఉంటాడు, తన పని తను చేసుకుంటూ వెళతాడు. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తత్ర ఆ జన్మ అంటే యోగ భ్రష్టుడుగా పుట్టిన తర్వాత, ఆ శ్రీమంతుల ఇంట్లో కానీ యోగుల ఇళ్లలో కానీ పుట్టిన తర్వాత, ఇక్కడ యోగి అంటే అష్టాంగ యోగి కాదు, జ్ఞాని అని అర్థం. జ్ఞాని అయినటువంటి తండ్రి అతనికి జన్మించిన తర్వాత యోగ భ్రష్టుడు తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. పౌర్వదేహికం బుద్ధి సంయోగం లభతే అంటే పూర్వజన్మలో, పౌర్వదేహికం అంటే పూర్వజన్మలో బుద్ధి సంయోగం. ఆ బుద్ధిలో ఎప్పుడైతే ఏ జ్ఞానమైతే వచ్చి ఉన్నదో, ముండకోపనిషత్, కఠోపనిషత్, కైవల్యోపనిషత్, బుద్ధిలో వచ్చి ఉన్నది, అది ఎంత రిజిస్టర్ అయింది, దాంట్లో సంయోగం అనమాట, కనెక్షన్ వస్తుంది. బుద్ధి సంయోగం లభతే పొందుతాడు అంటే అప్పుడు చదివినటువంటి జ్ఞానం మళ్ళీ ఇప్పుడు వెలుగుతుంది అని అర్థం. పనిచేస్తుంది, పని చేయడం మొదలు పెడుతుంది అనమాట. మళ్ళీ రెండవ లైన్ యతతే తతో భూయః, మళ్ళీ ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు. మళ్ళీ చదవడం మొదలుపెట్టి ఆ శాస్త్రాన్ని ప్రయత్నం, యతతే అంటే ప్రయత్నం చేస్తాడు. తతో భూయః అంటే క్రిందటి జన్మలో చేసిన దానికంటే కూడా అధిక ప్రయత్నం చేస్తాడు, సమయాన్నంతా దీనికే కేటాయిస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ ఎవరేదన్నా అన్నా కూడా పట్టించుకోడు, పాపం అంటుంటారు వాళ్ళదేముంది. ఆ వ్యక్తికి తెలుసు దీని యొక్క ప్రాధాన్యత. వాళ్ళంతా అజ్ఞానంలో ఉన్నారు పాపం, అమాయకులు, ఏదన్నా మాట్లాడినా కూడా దానికి ప్రాధాన్యతనివ్వడు. ఎందుకంటే తనకు తెలుసు తనకు కావలసినది ఏమిటి, ఆ విషయం ఎంత పరమ సత్యమైనటువంటిది, దీన్ని నేను ఇంకా వదులుకోను. తతో భూయః ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తాడు, అప్పుడు చేసిన దానికంటే కూడా ప్రయత్నం చేస్తాడు అని అర్థం. తతో భూయః అంటే పూర్వకృతాత్ సంస్కారాత్, అంటే పోయిన జన్మలో చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి. భూయః అంటే బహుతరం, అధికంగా ప్రయత్నం చేసి సంసిద్ధిం లభతే. సంసిద్ధౌ అంటే మోక్షాయ, మోక్షం కోసం, మోక్షాన్ని పొందడం కోసం తయారవుతాడు. నిష్ఠని పొందడానికి, సిద్ధిని పొందడానికి, సిద్ధి అంటే వేరే సిద్ధులు ఎక్కర్లేదు, నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడంతే నిష్ఠ వచ్చేస్తుంది, స్థిరప్రజ్ఞుడు అయిపోతాడు. అది అర్థం ఇక్కడ సంసిద్ధౌ. యతతేచ తతో భూయః, రెండో లైన్ లో యతతేచ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. కనుక నువ్వు కూడా అలాగే ప్రయత్నం చెయ్యి ఏ అర్జున, కురు నందన సంసిద్ధౌ, నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి ఆ మోక్షాన్ని పొందడానికి. సంసిద్ధిం నిమిత్తం, సంసిద్ధి కొరకు సంసిద్ధౌ. తతః భూయః యతతే అని అర్థం. సంసిద్ధౌ అంటే సంసిద్ధిని పొందడానికి. తతః భూయః పోయిన జన్మలో చేసిన ప్రయత్నానికి కంటే యతతే ప్రయత్నం చేస్తాడు అధికంగా అని అర్థం. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారం వల్ల. దీనికి ప్రమాణం ఏమిటి, కృష్ణుడు చెప్పిన దానికి ప్రమాణం ఏమిటంటే బృహదారణ్యక ఉపనిషత్. బృహదారణ్యక ఉపనిషత్ చెప్పిన దాన్ని ఈయన ఇక్కడ చెప్తున్నారు, రీస్టేట్మెంట్ అంటారు దీన్ని, అనువాదం. అంతేకాని కృష్ణ పరమాత్మ యొక్క సొంత వాక్యం కాదు ఇది. ఎందుకని, ఇది స్మృతి, ఇది స్మృతి గ్రంథం. బృహదారణ్యక ఉపనిషత్తు శృతి కనుక కృష్ణ పరమాత్మ వాక్యాలన్నీ కూడా శృతి మీద ఆధారపడి ఉన్నాయి. బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడింది, ఆయన చెప్తున్నారు వారి భాషలో. బృహదారణ్యకోపనిషద్లో ఏం చెప్పబడిందంటే, సంవిద్యాద్ సమారభేతే పూర్వ విజ్ఞానం స్వప్రజ్ఞాయ, సంవిద్యాద్ పూర్వ ప్రజ్ఞాచ, అంటే పూర్వ ప్రజ్ఞ వలన విద్యాన్ని మళ్ళీ ఇక్కడ ఆరంభిస్తాడు అని చెప్పి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. ఎంత చక్కటి శ్లోకం చూసారా. అంటే మన ప్రయత్నం అయితే మొదటిసారి వినేటప్పుడు అంతగా పట్టించుకో, మొదటిసారి అంటే ఫస్ట్ టైం వినడం అని కాదు శ్లోకం. ఏదో క్యాజువల్ గా వినేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి అంత సీరియస్ గా తీసుకోరు దాన్ని. కొంత సీరియస్ గా చదివే వాళ్లే ఆ శ్లోకాన్ని సీరియస్ గా తీసుకుంటారు కదా. లేకపోతే ఏదో అన్ని శ్లోకాలతో పాటు ఒక శ్లోకం అనుకుంటారు వాళ్ళు. ఆ తీవ్రమైన సాధకుడికి మాత్రమే ఆ శ్లోకం యొక్క తీవ్రత తెలుస్తుంది. తీవ్రత సాధన లేని వ్యక్తికి ఏ శ్లోకము తీవ్రంగా అనిపించదు. తీవ్రం అంటే దాని యొక్క ప్రాధాన్యత, చాలా ప్రాధాన్యత ఉంది దానికి. అందుకని ఇప్పుడు మనం ఏదో పుట్టామంటే ఈ జన్మలో అనుకోకూడదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంటుంది, ఒక్కొక్క రకంగా ఎదుగుతూ ఉంటాడు ఆధ్యాత్మిక మార్గంలో. మనకే తెలియదు అసలు మన బుద్ధి మన సంస్కారం ఎట్లా ఉన్నదని మనకే తెలియదు. ఎందుకు మనం దాని మీద ఇష్టపడుతున్నాము కూడా మనకు తెలియదు. భగవంతుడికి తెలుసు, అయితే గురువుకి తెలుసు. వాళ్ళ వాళ్ళ సంస్కారం వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఈ వ్యక్తి ఎట్లా ఏమిటి ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది చెప్పి ఒక శాస్త్రం చదివి ఉండడం వలన గురువులు అంచనా వేయగలరు. కనుక ఆ శిష్యుడికి, ప్రతి శిష్యుడికి గురువు సహాయం చేస్తూనే ఉంటాడు. మన ప్రయత్నం ఉండాలి. యతతేచ తతో భూయః అన్నాడు. కిందటి జన్మలో కంటే ఈ జన్మలో ఇంకా అధికంగా ప్రయత్నం చేసి దీనికి ప్రయత్నం చేస్తాడు, సంసిద్ధౌ సిద్ధి పొందడం కోసం. ఈ జన్మలోనైనా మళ్ళీ నెక్స్ట్ జన్మ యోగ భ్రష్టుని కాకుండా కనీసం ఈ జన్మలోనైనా నిష్ట పొందుగాక అని సంకల్పం చేసుకుంటాడు. సంకల్పం చేసుకున్నంత మాత్రాన్ని సరిపోదు, ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. అందుకని సమ్మర్లో కూడా సెలవులు ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడికి తీసుకుపోయి స్పెషల్ ట్రైనింగ్ దేనికోసం? అర్థమైందా? ఇప్పుడు ప్రతి వాక్యం గురువు ముఖం నుంచి వచ్చేది, ప్రతిదీ కూడా నేను స్పాంజిలాగా అప్పుడే అట్లాగే అబ్జర్వ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే దానికి నా శరీరము మనస్సు ఇంద్రియాలు తయారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే, అలా తయారుగా ఉండాలంటే ఈశ్వర కృప కావాలి, గురుకృప, నా ప్రయత్నం అన్నీ కావాలి. అవి లేని వాళ్ళకి ఏమీ రావు. తర్వాత శ్లోకం 44. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవ సోపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. మధుసూదన సరస్వతి భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. ఆయన రాస్తారు ఈ అధ్యాయంలో జ్ఞానయోగం ఎంత గొప్పది అనేటటువంటిది విషయం చెప్తారు ఆయన. అంటే వేదాంతాన్ని చదవడం అనేటువంటిది, భగవద్గీత చదవడం, ఉపనిషత్తులు చదవడం ఎంత గొప్పదో తెలుసా? దేనితో సమానం అంటున్నాను. ఆ శ్లోకంలో చదువుతా, శ్లోకం చూడండి చాలా బాగుంది. స్నాతం తేన సమస్త తీర్థ సలిలే సర్వాపి దత్తావని. భగవద్గీత క్లాస్ లో వచ్చి కూర్చొని ఉపనిషత్తులు వింటూ ఉంటే ఎన్ని నదులు ఉన్నాయో ఈ ప్రపంచంలో పుణ్య నదులు, అన్ని నదుల్లో స్నానం చేసినట్టు అంత పుణ్యం వస్తుందట, ఇక్కడ అంత ఫలం ఉంటుందట. స్నాతం తేన సమస్త తీర్థ సలిలే. తర్వాత సర్వాపి దత్తావని, దానం చేస్తే ఎంత ఫలం వస్తుంది? ఈ దానం ఆ దానం చేస్తుంటారు కదా, భూమి మొత్తాన్ని దానం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం వేదాంత జ్ఞానయోగంలో వస్తుందట. సర్వాపి దత్తా అవని, భూమి మొత్తం దానం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం వస్తుందట. యజ్ఞానాం చకృతం సహస్రమఖిలం. ఎన్ని యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు, హోమాలు, అన్ని యజ్ఞాలు చేస్తే ఎంత ఫలము అంత ఫలం ఉంటాయి. కానీ ఎంతమంది వస్తారు దీనికి క్లాస్కి చూసారా? చాలా దుర్లభతరం అన్నారు కృష్ణ పరమాత్మ. మనుష్యాణం సహస్రే యజ్ఞానం చకృతం సహస్రమఖిల సంపూజ్యతే అన్నారు. దేవతల చేత కూడా పూజింపబడతాడు అతను. దేవతలు కూడా పొగుడతారు, దేవతలు కూడా పూజిస్తారు. దేవాశ్చే సంపూజతే సంసారాచ్య సముద్రదా స్వపితరః. ఆ జ్ఞాని వల్ల, ఆ జ్ఞానం వల్ల అతని తల్లిదండ్రులు, పితరులు అంటే తాతలు, ముత్తాతలు అందరూ కూడా పుణ్యాన్ని పొందుతారు, పుణ్య లోకాలకు వెళతారు ఈ ఒక్క వ్యక్తి వల్ల. ఇటు ఏడు తరాలకి, అటు ఏడు తరాలకి వాళ్ళందరికీ కూడా జ్ఞానం వస్తుంది. స్వపితరః త్రైలోక్య పూజ్యోప్యసౌ అన్నారు. మూడు లోకాలలో కూడా ఇతను పూజింపబడతాడు అన్నాడు. యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుతే ప్రాప్నుయాత్. ఎవరికైతే ఒక్క క్షణం ఆ యొక్క పరమ సత్యం మీద మనసు నిలిచి ఉంటుందో, క్షణమపి యస్య బ్రహ్మ విచారణే, బ్రహ్మ విచారం అంటే ఇది మనం చేసేది బ్రహ్మ విచారం, ఈ బ్రహ్మ విచారంలో ఎవరి మనస్సు అయితే నిలుస్తుందో, ఇంటి మీదకి అటు ఇటు వెళ్లకుండా కాస్తసేపు వినంగానే అక్కడికి పోతుంది, మనసు ఇక్కడికి పోతుంది, అన్ని పోతుంది, అట్లా పోకూడదు. నాకు ప్రపంచం లేదు, నేను ప్రపంచానికి లేను, గంట రెండు గంటల సేపు అట్లా ఉన్నవాడి యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. ఎవరికైతే అలా ఉంటుందో మనస్సు, వాళ్ళు దీన్ని మించిన దానం, దీన్ని మించిన యాగం, దీన్ని మించినటువంటి తీర్థస్నానం మరొకటి లేదు. అంత గొప్ప అది తెలుసుకోవడానికి 15 సంవత్సరాలు చదవాలి. ఓకే, 10 సంవత్సరాలు చదివితే గాని ఇవి తెలియవు, నా తేలిక కాదు, చాలా కష్టం. అది పూర్వాభ్యాసేన తేన అంటే పూర్వ అదే విషయాన్ని చెప్తున్నారు. పూర్వజన్మలో చేసిన అభ్యాసం దాని వలన తేన పూర్వాభ్యాసేన అంటే పూర్వజన్మలో చేసిన ఏ అభ్యాసం ఉందో ఆ అభ్యాసం వలన అవశ అతి హ్రియతే. అతనికి తెలియకుండానే కాళ్ళు అటు నడిపిస్తాయి, అతడు కాని ఆమె కాని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కాళ్ళు అటు నడిపిస్తాయట. నాకే తెలియదండి, ఏదో ఒకసారి అట్లా చూద్దామని వెళ్ళాను, అయస్కాంతంలాగా అలా కూర్చుండిపోయినాను. ఎలా అంటే అవశహా హిరియతే, వాళ్ళ హెల్ప్లెస్లీ దే విల్ బి క్యారీడ్ అవే బై దట్ సంస్కారం, పూర్వజన్మ సంస్కారం, ఆ అభ్యాస బలం. ఆ అభ్యాస బలం వాళ్ళ కాళ్ళని, మనస్సుని, చేతుల్ని, ఆ పుస్తకాలు తీసుకొని అట్లా వెళ్ళిపోతుంది, లాగేస్తుంది అనమాట, అలా లాగేసుకుంటుంది. వాళ్ళకే తెలియదు, హెల్ప్లెస్లీ అంటే వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు అలా వెళ్ళిపోతారు. పూర్వ అభ్యాస బలం దాని వలన. అదే ఇంట్లో వాళ్ళు అంటారు, నీకేమిటి స్వామిని అంటే అంత పిచ్చి, స్వామిని క్లాస్ అంటే అంత పిచ్చి అంటుంటారు. ఇంకా ఈ రోజు కూడా వెళ్లాల్సిందేనా, వర్షం పడుతుందిగా, ఎండ వస్తుందిగా, ఇప్పుడు కూడా వెళ్లాల్సిందేనా అంటారు వాళ్ళు. వాళ్ళు అలా అంటూ ఉంటారు. ఇతనికేమో ఆవిడకేమో కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. సోమవారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఇంకా ఎప్పుడు చూస్తారా స్వామిని వారిని అని చెప్పి, ఎప్పుడు చదువుతాం, ఎప్పుడు చదువుతాం అని లాగేస్తుంటుంది ఇటువైపుకి మనసు. మ్యాగ్నెట్ లాగా, ఏం మ్యాగ్నెట్ ఉంది, ఏమీ లేదు, చూస్తే ఏమీ లేదు, ఇక్కడ ఫంక్షనా, ఏదన్నా పెద్ద ఆర్భాటమా, ఏమీ లేదు. ఏం జరుగుతున్నది, పరివర్తనం, మానసిక పరివర్తనం. బయటికి కనపడదు, కంటికి కనపడదు అది. అందుకని అధిక కాలం వినంగా వినంగా కానీ దాని యొక్క పవర్ మనకు తెలియదు. అలా పైపైన వింటే తెలియదు, కొంతకాలం వినాలి. వినంగా వినంగా కానీ శ్రద్ధగా ఆ గురువు చెప్పేటప్పుడు మనం వింటూ ఉంటే మనకు దాని యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలిస్తే ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తాం పూర్తిగా. అందుకని మనం 6 100 6 సోమవారం 2 గంటలు నాది అంతే, ఏమన్నా కాదు. అలా చెయ్యకపోతే ఎన్నో అడ్డంకులు. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలః. ఈ లోపల వ్యాధి జ్వర ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి, వాటికి ఇంకంతే ఉండదు. అల్పస్య కాలః బహవశ్చ విఘ్నాః. యత్ సారభూతం తద్ ఉపాసితవ్యం. ఏది సారమో దాన్ని తీసుకోవాలి వెంటనే. ఎవరు వచ్చారా, పక్క వాళ్ళు వచ్చారా లేదా, ఇవన్నీ చూసుకోకూడదు, ఆలోచించకూడదు. అవతల వాళ్ళ గురించి కానీ, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, నీ ఎక్కడ ఉంటే నీకెందుకు, నువ్వు వచ్చిన పని ఏమిటి అసలు. చాలా మంది బిజినెస్ కూడా చేస్తుంటారు క్లాసులకు వచ్చి, పుస్తకాలు అమ్ముకోవడం, చీరలు అమ్మడం, ఇట్లాంటివి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చెప్తాను చెప్పండి, వేదాంతం క్లాసుకి వచ్చి కూడా, ఇక్కడ కాదు చెప్తున్నా, చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. వాళ్ళ బిజినెస్ పెంపు చేసుకోవడం కోసం కూడా 10 మందిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. సోషల్ గా కొంచెం ఎక్కువ మంది పలుకుబడి ఉండడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరానికి ఉపయోగించుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. కనుక అట్లాంటివన్నీ జరగకూడదు అక్కడ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నా గురువు తప్ప నాకేమీ తెలియకూడదు ఇంకా, అట్లా ఉండాలి. అంతేకాని ఎవరు ఏమిటి ఎక్కడని నాకతో పని లేదు అసలు. అలా ఉన్న వాళ్ళకే మోక్షం వస్తుంది కానీ మరెవరికీ రాదు, ఇది ఖచ్చితం, ఇందులో సందేహమే లేదు. అలాంటి జిజ్ఞాస కావాలి. అలా ఉన్నవాడికే గురువు చెప్పేది వంట పడుతుంది, లేకపోతే బూడిదల పోసిన పన్నీరు లాంటిది ఆ విద్య. గురువు విద్య గురువుతోనే ఉండిపోతుంది కానీ శిష్యుడి దగ్గరికి వెళ్ళదు. అది పన్నీరైనా కూడా బూడిదల పోస్తే ఏమైపోతుంది, వాసన ఉంటుందా, ఉండదు కదా. అదే విధంగా మనకు ఎంతో శ్రద్ధ కావాలి. ఎందుకంటున్నా, ఈ శ్రద్ధ అనేది పూర్తిగా ఫలాన్ని పొందడానికి. అవశ శ్రీయతే జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది అతిరిచ్చది. ఈ శబ్దజాలం నుంచి బయటపడతాడు త్వరగా. అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, సంస్కృతం నేర్చుకోవాలి, తర్కం నేర్చుకోవాలి, మీమాంస నేర్చుకోవాలి, ఈ పుస్తకంలో గారు ఆ పుస్తకాలు, నీకు ఎందుకు ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు ఎందుకు, ఆ గురువు ఈ గురువు, ఇంతమంది దగ్గరికి వెళతావు, ఒక గురువు దగ్గర నమ్మకంగా చదవచ్చు కదా శ్రద్ధగా. అది కావాలి. చాలా మందికి అది కూడా ఉండదు. రకరకాల గురువుల దగ్గరికి వెళ్తారు, రకరకాల పుస్తకాలు చదువుతుంటారు, నాకు ఇది తెలుసు అది చదువు తెలుసు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోకూడదు. అందుకని ఒక గురువు దగ్గర మెలగాలి. బాగా చదివిన తర్వాత మనం ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉండదు, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. చాలా మంది అట్లా వెళతారు. అదే పరంపరలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళడం వేరు, వేరే వేరే రకరకాలుగా చెప్పే వాళ్ళు ఇంటర్నెట్ లో వింటారు, ఇక్కడ వింటారు, అక్కడ వింటారు, సంబంధమే ఉండదు. వాళ్ళకి ఏమొస్తుంది అంటే భగవంతుడికే తెలియాలి చివరికి. అందుకని ఒక గురువుని నమ్ముకొని వినడం అనేటువంటిది చాలా చాలా కష్టమైనటువంటిది. అది ఎందుకంటే ఒకే గురువు ముఖమా, ఈ రోజు ఎక్కడెవరో లెక్చర్ చెప్తున్నారు, ఈ రోజు ఇక్కడ ఎవరో లెక్చర్ చెప్తున్నారు, ఎవరు ఎక్కడ చెప్తే నాకేంటి, ఇవన్నీ శాస్త్రం చెప్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాం. అందుకని గురువు చెప్పాలి, గురువు చెప్తారు. స్వామీజీ అంటుంటారు, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అన్ని చదవద్దు, నాకు పుస్తకాలు చదివే అలవాటు చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి. స్వామీజీని అడిగాను, స్వామీజీ ఏం పుస్తకాలు చదవాలి, ఇప్పుడు ఏం చదవడం లేదు, ఏం చదవద్దు అన్నారు. ఏ పుస్తకాలు చదవద్దు. గైడెన్స్ ఆఫ్ స్వామీజీ ఈజ్ ఎక్సలెంట్ వాట్ ఐ గాట్ ఇన్ మై లైఫ్. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఏ పుస్తకాలు చదువు, చివరికి మళ్ళీ నా ఆశ పోట్టడానికి కొన్ని పుస్తకాలు ఇచ్చారు, వేదాంతానికి సంబంధమైన ఈ చదువు అన్నారు. తర్వాత నుంచి ఇంకే పుస్తకం లేదు స్వామీజీ, క్లాసు నోట్స్ క్లాసు ఇంతే ఈ సబ్జెక్ట్. లేకపోతే అయిపోతూ ఉంటుంది టైం, ముసలాడం అయిపోతాం, వెళ్ళిపోతాం. ఏమిటి అది విషయం. ఇక్కడ చెప్తున్నారు శబ్ద బ్రహ్మాది అతిరిచ్చతే. ఇప్పుడు నేను చెప్పేదంతా కథ కాదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, ఈ శబ్దజాలాన్ని పట్టుకొని పాపులాడాడు, త్వరగా బయటపడతాడు అందులో నుంచి అన్నాడు. ఏమిటా శబ్దజాలం అంటే, వచ్చే వారం చెప్తాను. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.